ஜானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிசரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரரிபவராஹஸ்ய பவதி. ஹிரிங்காராசனகர்பிதானலசிகாம் சௌக்லீம் களாம் விப்ரதீம் சௌவர்ணாம் வரதாரிணீம் வரசுதாதௌதாம் த்ரிநேத்ரோஜ்வலாம் வந்தே புஸ்தகபாசமம் குஷதராம் சுரபூஷிதாமுஜ்வலாம் த்வாம் கௌரீம் த்ரிபுராம் பராத்பரகளாம் ஸ்ரீசக்ரசஞ்சாரிணீம் சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசந்தயே நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத் சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நமஹ. ஸ்ருஷ்டௌ யா ஸர்க ரூபா ஜகதவன விதௌ வா பாலினீ யா ச ரௌத்ரீ சம்ஹாரே சாபி யஸ்ய ஜகதிதமகிலம் க்ரீடனம் யா பராக்யா பஸ்யந்தி மத்யமாதோ ததனு பகவதி வைகரீ வர்ணரூபா சாஸ்மத்வாசம் பிரசன்னா விதிகரிகிரிசாராதிதாலங்கரோது. நமசிவாபியாம் நவயௌவனாபியாம் பரஸ்பராசிரிஷ்டவபுர்தராபியாம் நயேந்திரகன்யா வ்ருஷகேதனாபியாம் நமோ நமசங்கர பார்வதீபியாம் ஸ்ரீமாத்ருகுருப்யாம் சபாயே ச நமஹ. ஜெகன்மாத ஸ்ரீ லலிதாதேவி நாரதுனி யొక్క பிரார்த்தன சேகரிஞ்சி பண்டாசுரன் வதించడానికి సైన్యాన్ని సమకూర్చుకొని ప్రయాణమవుతూ ఉన్నది. ఆ యుద్ధయాత్రకి ముందుగా పేరులు, మృదంగాలు, పటహాలు ఇవన్నీ మోగుతూ ఉన్నాయి. శంఖధ్వానాలు సప్త సముద్రాలు గూర్నినట్టుగా ఉన్నాయి. ఆ సమయంలో ఆ అమ్మవారికి సహకారం చేయడానికి తన శరీరంలో రకరకాల వాటి నుంచి రకరకాల వాటిని సృష్టించింది ఆవిడ. అందులో అంకుశము అని అమ్మ చేతిలో ఒకటి ఉన్నది. అంకుశం యొక్క అంచు నుంచి సంపత్కరి అని పేరు కలిగినటువంటి ఒక దేవిని సృష్టించింది, ఒక శక్తిని. ఈ సంపత్కరి అంటే అమ్మవారి యొక్క గజదళాలకు అధిపతిని. అమ్మవారి యొక్క సైన్యంలో నాలుగు భాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం మనం. ఏనుగులు, గుర్రాలు, కాలినడకన వెళ్ళే సైనికురాళ్ళు, అలాగే రథాలు. అందులో ఏనుగుల దళానికి అధిపతి ఎవరు అంటే ఇదిగో ఈ సంపత్కరి. ఒక దివ్యమైనటువంటి రణకోలాహలం అనే ఒక మంచి బలిష్టమైన ఏనుగు మీద ఈవిడ ఎక్కితే మిగతా ఏనుగులన్నీ ఆవిడ అనుసరిస్తాయి. ఆ ఏనుగుల మీద ఎక్కినటువంటి వాళ్ళు ఆయుధాలతో అమ్మ చుట్టూతో పెడుతూ ఉంటారు. ఈ సంపత్కరి అంటే ఏమిటి? అసలు మన శరీరంలో కూడా ఈ సంపత్కరి ఉన్నారు. మన శరీరం కూడా శ్రీచక్రమే, అమ్మవారికి స్థానమే. సుఖ సంపదలు ఉన్నాయే, ఈ సుఖ సంపదలు మనిషికి ఏం చేకూరుస్తాయట? భోగ లాలసతను పెంచుతాయట. అంటే ఐశ్వర్యం బాగా పెరిగితేనే మనిషి భోగి అవుతాడు. అవి లేకపోతే భోగి అయ్యే అవకాశమే లేదు. అందరూ అవుతారని కాదు, కొంతమందికి ఇది అహంకారాన్ని భోగ లాలసతను పెంచుతుంది అన్నమాట. ఈ భోగ సంబంధమైనటువంటి మనస్సు యొక్క లక్షణాన్ని ఏమంటారు? సంపత్కరి అంటారు అన్నమాట. అంటే ఐశ్వర్యం వల్ల కళ్ళు నెత్తికెక్కి ఆ భోగాల్లో పడి భగవత్ స్వరూపాన్ని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా చరించడం. ఏనుగుకి తెలియదు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు అనేది. అదో ఈ మనస్సు కూడా అలా వెళుతూ ఉంటుంది. మనస్సుకి శబ్దం, స్పర్శ, రూపం, రస, గంధ అనేటటువంటివన్నీ ఉన్నాయే. శబ్ద, రూప, రస, స్పర్శ, గంధాలు ఇవి సేవ్య పదార్థాలట. అంటే వీటిని పుచ్చుకుంటూ ఉంటుంది. మనస్సు యొక్క లక్షణం ఏంటంటే, ఈ మనస్సుకి 5 లక్షణాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం, శ్రద్ధగా వినాలి. ఇందులో ఈ మనస్సు ఏం చేస్తుందంటే, ముందుగా శబ్దానికి ఆకర్షణ అవుతుంది. శబ్దం ఎటువంటిది అయి ఉండాలి అంటే, ఇంపు గొలిపే శబ్దం అయితే వింటుంది. చెవులకు ఆనందం గొలిపే శబ్దం వినాలని చెవులు అనుకుంటాయి తప్ప, కర్ణ కఠోరమైన శబ్దాలు వినాలి అనుకో, వాసుదేవాన్ని శుతివత్తగా పెరిగితే ఆనందంగా వింటాయి తప్ప, వాసుదేవని ఆ వడగ పెద్దగా అరిస్తే వినలేవు ఈ చెవులకు ఉన్న లక్షణాలు అవి. కాబట్టి దీని లక్షణం ఏంటంటే, మధురమైన శబ్దాలు వినడం ఈ మనస్సు యొక్క ఉండేటటువంటి పంచతన్మాత్రలో శబ్దం యొక్క లక్షణం. అంచేత శబ్దం ఆ పని చేస్తుంది. రెండవది రూపం. కంటికి మనోహరమైనటువంటి రూపం అయితే చూడగలరు తప్ప, వికారము లేని రూపాలను ఏ వ్యక్తి చూడలేడు. ఆ వికారము లేని రూపాలతో తాను పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేంత వికారుడైనప్పటికీ కూడా తాను చూడబోయేటటువంటి భార్య మాత్రం అందగత్తి కావాలనుకుంటాడు పురుషుడు. ఇది ఒక లక్షణం. అంటే అందమైన రూపం చూడాలని కన్ను కోరుకుంటుంది, అదే రూపం. ఇంకా నాలుగున్నది, మంచి రుచి కలిగినటువంటి పదార్థాలు తినాలని కోరుకుంటుంది తప్ప, రుచి పచ్చి లేని తచ్చు పుచ్చు పదార్థాలు తినాలని పొరపాటును కూడా కోరుకోదు. ఇక ఈ చర్మం ఉన్నది, చల్లని హాయి గొలిపి గాలిని తీసుకోవాలనుకుంటుంది తప్ప, ఉక్కిపోతున్న ఎండలో నిలబడాలి మిట్ట మధ్యాహ్నం పూట అని పొరపాటును కూడా అనుకోదు. ఇక ముక్కులు ఉన్నాయి, చక్కని ఇలాంటి అంబికా దర్బారు పెట్టి సువాసన పెంచాలని కోరుకుంటాయి తప్ప, తమ్మిలేరు డ్రైనేజీ వాసన పెంచాలని పొరపాటును కూడా కోరుకో. ఇది ఈ శబ్ద రూప రసస్పర్శ గంధముల యొక్క లక్షణం. ఈ సేవ్య పదార్థాలు నిజానికి సేకరించేది ఎవరంటే, శరీరంలో ఈ కళ్ళు ముక్కులు అవి కదా మనం తెలియక ఎవరుకుంటున్నాం, వీటన్నిటి వెనక ఉన్న మనస్సు లాక్కుంటుంది. మనస్సే 5 కూడా సేవిస్తోంది. అంటే పేరుకి కన్ను చూస్తోంది, చెవి వింటోంది, నాలుక రుచి చూస్తోంది, కానీ ఈ 5 వెనక అసలు రూపం ఎవరన్నమాట ఉన్నది ఆకర్షింపజేసేది? మనస్సు అన్నారు. అదిగో ఆ తన్నామనైవ సమర్చయే, ఆ మనస్సే ఏమిటి అంటే ఇంద్రియము యొక్క అర్థములను సేకరిస్తుంది. ఇంద్రియములు, ఇంద్రియ అర్థములు అని 2 రకాలు ఉన్నాయి. కొంచెం క్లిష్టంగా ఉంటుంది కాబట్టి వినాలి జాగ్రత్తగా. కన్ను ఇంద్రియం, కన్ను అనేది ఇంద్రియం. ఈ కన్ను చూడగలిగే శక్తి ఉంది చూసారు, దీనిని ఇంద్రియ అర్థం అంటారు. ఇంద్రియం అంటే కన్ను, కానీ కంటిలో ఉండే చూడగలిగే శక్తిని ఏమంటాం? ఇంద్రియ అర్థం. చెవి ఇంద్రియం, వినగలిగే శక్తి ఉందిగా చెవికి, దానిని ఇంద్రియార్థం. నాలుక ఇంద్రియము, కానీ నాలుక రుచి చూస్తుంది చూసారా, రుచి చూసే శక్తి ఇంద్రియార్థం. అలాగే చర్మం ఇంద్రియం, ఈ స్పర్శ పొందడం అనే లక్షణం ఉన్నదే చర్మానికి, ఇది ఇంద్రియార్థం. ఇలాంటి ఇంద్రియార్థములు అంటే చూడగలిగే శక్తి, రుచి చూడగలిగే శక్తి, స్పర్శ పొందే శక్తి, వినగలిగే శక్తి, వాసన చూసే ఈ శక్తి ఇంద్రియార్థములు. వీటిని ఏమంటారంటే గజములు అన్నారు. గజం అంటే ఏంటనమాట? ఇంద్రియార్థాన్ గజాన్ పూర్వే తన్నామ్రైవ సమర్చయేత్. ఇంద్రియార్థములను ఏమన్నారు? గజములు అన్నారు. అంచేత అమ్మవారు సంపత్కరి అనే దేవత దేనికి అధిపతిని? ఇంద్రియార్థములకు అధిపతిని, అది అసలు అర్థం. అంటే ఈ చూడగలిగే శక్తి, వినగలిగే శక్తి, ఈ శక్తులన్నిటినీ అదుపులో పెట్టుకునే శక్తి ఎవరన్నమాట అంటే సంపత్కరి. ఈవిడని ఎందుకని మనం తలుచుకోవాలి ఈ సంపత్కరిని అంటే, ఈ కంటికి సరైన చూడగలిగే శక్తి ఇస్తుంది, వికారంతో పోగొడుతుంది, దృష్టి దోషం తొలగిస్తుంది, వినే దోషాలు తొలగిస్తుంది, ఈ ఇంద్రియార్థముల ద్వారా మనం చేసే పాపాలు రాకుండా మనల్ని కాపాడుతుంది. ఈ సంపత్కరి అనే దేవత ఈ ఇంద్రియార్థములు అనేటటువంటి గజ సమూహాలను అంకుశంతో అదుపులో పెట్టి సవ్యమైనటువంటి మార్గంలో నడిపిస్తుంది. అదే ఆత్మ చైతన్యం కలిగినటువంటి యోగుల మనస్సు కూడా అంతర్ముఖమై అంటే లోపలికి వెళ్ళినటువంటిది, ఈ ఇంద్రియార్థాలను అంటే ఇంద్రియాలు చేసే పనులను జ్ఞానం అనేటటువంటి అంకుశంతో అదుపులో పెట్టి ఈ మాయను దాటగలుగుతారు. ఎప్పుడైతే మాయను దాటగలుగుతారో వాళ్ళు విజ్ఞానాన్ని పొందగలుగుతారు. శ్రీచక్రం అనే ఒక చక్రం ఉన్నది అమ్మవారికి, అందులో త్రికోణం చిట్ట చివర అంచు ఉంటుంది, త్రికోణం చివర ఉంటుందే అక్కడ ఈ సంపత్కరి అనే అమ్మవారు పూజింపబడుతుంది. త్రిచక్రార్చన చేస్తే ఎప్పుడైనా ఆ త్రికోణం చివర ఆవాహన చేసే అమ్మవారులో ఆవిడ పేరు సంపత్కరి అనమాట, కామేశ్వరి. ఇది అంతరార్థంలో సంపత్కరి. బాహ్యార్థంలో అమ్మవారి యొక్క గజదళాలకి అధిపతి. ఆ జగన్మాత చేతిలో రకరకాల ఆయుధాలు ధరించుకుని అమ్మవారికి సాయం వచ్చింది. ఇక రెండవ ఆవిడెవరు, అథ శ్రీ లలితాదేవ్యా శ్రీ పాశాయుధ సంభవ అతి త్వరిత విక్రాంతి అశ్వారూఢా చలత్వరగా. ఇంకా అమ్మవారు శ్రీ లలితాదేవికి చేతిలో మరొకటి పాశం ఉన్నది. ఇందాక చెప్పింది అంకుశం. అంకుశం నుంచి ఎవరు పుట్టారని చెప్పాము? సంపత్కరి పుట్టింది. ఈ పట్టి రెండో చేతిలో ఉన్నది ఈ అమ్మవారికి పాశం. పాశము అనే ఆయుధం నుంచి పుట్టింది రెండో ఆవిడ అమ్మవారికి సేవ చేయడానికి. మంచి వేగంగా విడుతుంది ఆవిడ. గుర్రం ఎంత టకటకలాడుకుంటూ వెళ్ళగలదో అంత వేగంగా విడుతుంది. అందుకనే ఆవిడకి అశ్వారూఢ అని పేరు. ఆవిడకి సంపత్కరి అని పేరు ఇందాకటి ఆవిడకి, ఇప్పటి ఆవిడకి అశ్వారూఢ. మీకు లలితా సహస్రనామంలో అశ్వారూఢ నిష్ఠితాక్ష కోటి కోటి బిగి ఆవృత అని చెప్పామే ఆవిడ ఈవిడే. అశ్వారూఢ అనే ఈ దేవత అన్నమాట. ఈవిడ ఏం చేస్తుందంటే, అపరాజిత అని ఒక గుర్రం ఉందిట, ఆవిడ ఆ గుర్రం మీద ఎక్కి సవారీ చేస్తుందట. అమ్మవారికి సైన్యంలో నాలుగు రకాల్లో ఏనుగులు దానికి సంపత్కరి అధిపతి అయితే, ఈ గుర్రం అదడానికి ఈ అశ్వారూఢ అధిపతి అనమాట. ఆవిడేమో రణకోలాహలం అనే ఏనుగు ఎక్కితే ఈవిడ అపరాజిత. పరాజిత అంటే ఓడిపోయేది, అపరాజిత అంటే ఎప్పుడు ఓటమి ఉండదు. అమ్మవారి దూతలకు ఓటమి ఏమిటి అంచేత ఏనుగుల ఈ గుర్రాల దళానికి అధిపతి అయినటువంటి అశ్వారూఢ అపరాజిత అని పేరు కలిగినటువంటి గుర్రం మీద స్వారీ చేస్తుంది. ఈవిడ 13 అక్షరాలు కలిగినటువంటి ఒక మంత్ర దేవత కూడా. ఈవిడ ఏం చేస్తుంది, మన శరీరంలో కూడా ఉంది. ఇంద్రియాణి హయాన్యాహు అని కఠోపనిషత్తులో చెప్పారు. ఇందాక ఇంద్రియార్థములు అంటే చెప్పాం, ఇప్పుడు ఇంద్రియములను గుర్రములు అంటారు. ఇంద్రియాలు అంటే ఇప్పుడు కళ్ళు చెవి ముక్కు ఇవన్నీ కూడా. వీటిని ఏమంటారు సంస్కృతంలో? గుర్రములు. హయాని ఆహుహు అన్నారు. ఈ గుర్రములను పెత్తనం చేసేటటువంటిది ఏమిటంటే, గుర్రాల మీద పెత్తనం చేసేదే మనస్సు. ఈ ఆత్మ అమ్మవారి అనుగ్రహంతో పరమేశ్వరి అనుగ్రహంతో అదుపులో పెట్టుకోవడమే గుర్రాలను అదుపులో పెట్టుకోవడం అంటే. గుర్రం దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయినట్టే మనస్సు కూడా అదుపు తప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి గుర్రాన్ని ఏం చేస్తారు, వేగంగా వెళ్ళే గుర్రాన్ని ఆపాలండి. ఎలా ఆపాం? కళ్ళెం వేసి ఆపాం. అలాగే ఈ మనస్సుని కూడా అమ్మవారి యొక్క నామస్మరణము లేక జ్ఞానము అనే కళ్ళెంతో అదుపులో పెట్టుకోవాలి. ఆ విధంగా అదుపులో పెట్టుకుంటే వాడిని ఆత్మజ్ఞాన నిష్ఠుడు అన్నారు. అమ్మవారు ఇంద్రియాది దేవత కాబట్టి గ్యారంటీగా జగన్మాతను తలుచుకుంటే మనస్సు దాని ఇష్టం వచ్చినట్టు అటు ఇటు పోకుండా అదుపులో పెట్టుకోగలుగుతాం. మనస్సు చాలా విర్రివేషాలు వేస్తుంది. ఒక క్షణం జపం చేయనివ్వదు, కుదురు ఉండనివ్వదు అనమాట, నిష్ట ఉండనివ్వదు. అటువంటి నిష్ట కలిగిస్తుంది. అటువంటి దేవతే అశ్వారూఢ అంటే. ఈ అశ్వారూఢ అనే పేరు కలిగినటువంటి ఆవిడ ఎంత వేగంగా పెడుతుందంటే, ఇంకెంత స్పీడ్ అనమాట. ఇక్కడ ఉన్నవాడు కావాలనుకుంటే మన ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళిపోగలుగుతాం. ఇక్కడ కళ్ళు మూసుకుని ఉంటాం, ఇంటి దగ్గర ఉంటుంది మనస్సు. మనస్సు అంత వేగంగా పెడుతుంది. అంత వేగంగా వెళ్ళగలదట ఈ అశ్వారూఢ అనే దేవత. తయాసహ హయప్రాయం సైన్యం హేషాతరంగితం. ఈ అశ్వారూఢ చుట్టూత వేలాది గుర్రాలు. ఈ గుర్రములన్నిటి మీద అధిరోహణ చేసినటువంటి ఎందరో దేవతలు ఉన్నారు. వాళ్ళందరూ చేతుల్లో ఖడ్గాలు, తర్వాత ఏమో డాలు ఇలాంటి ఆయుధాలు ధరించి ఉన్నారు. ఈ గుర్రాల సైన్యం టక టక నడుస్తూ ఉంటే ఆ గిట్టల శబ్దం మృదంగ ధ్వనిలో ఉందిట. గిట్టల నుంచి వస్తున్న దుమ్ముతోటి ఎదురుగుండా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ కళ్ళు కూడుకుపోతున్నాయి, అంత దుమ్ము వస్తున్నది అనమాట. అంటే ఇప్పటికి రెండు సైన్యాలు అమ్మవారి దగ్గర ఆవిర్భవింపబడ్డాయి. గజ సైన్యం వచ్చింది, నెక్స్ట్ అశ్వ సైన్యం కూడా వచ్చేసింది. ఈ అశ్వ సైన్యంలో ఉండేటటువంటి అశ్వాలు ఎటువంటివి అంటే, ఆ అశ్వాలే తర్వాత బాగా ప్రసిద్ధి చెందాయి. సింధు దేశంలో పుట్టిన గుర్రాలు, కాంభోజ దేశం, యవన దేశం, పర్బర దేశం, అలాగే వనాయుజం, పారసీక దేశం, టంకణం, పార్వతీయం, అజానేయం, వాల్మీకం, గాంధర్వం, ప్రాగ్ దేశం, కిరాతము, అలాగే ప్రాంత దేశము, ఈ దేశాల్లో ఈ తర్వాత ఈ గుర్రాలు సంబంధించినటువంటి జాతులు ఉండిపోయాయిట. ఇవి కొంచెం శ్రేష్టమైన జాతులు అని పేరు. గుర్రాల్లో రకాలు ఇవన్నీ కూడా ఈ అశ్వ సైన్యంలో ఉన్నాయి ప్రస్తుతం. వీటి మీద ఎక్కినటువంటి వేలాది అమ్మవారి యొక్క శక్తులు ఆయుధాలు ధరించి అమ్మవారికి ఎడమ వైపున అనుసరిస్తున్నారు. కుడివైపున ఏనుగుల సైన్యం, ఎడమ వైపున గుర్రాల సైన్యం. ఈ రెండు సైన్యము అమ్మవారిని చక్కగా చుట్టాయట. అత స్వస్తిక సుక్తిశ్చ గడురం పుష్పగండికాం ఏతాని శుభలక్ష్మాణి జయ రాజ్య ప్రధాని. ఈ గుర్రాలకు కూడా అండి, కుడివైపు ఎర్రని పద్మరాగాల కాంతేట చెవులకి, ఎడం వైపు ఇంద్రనీలమణులు కాంతేట, తోకకి తెల్లని కాంతి అట. అంటే నవరత్నాల యొక్క కాంతులు ఈ గుర్రాలకు ఉన్నాయట. ఇవన్నీ శుభలక్షణాలు. పైగా గుర్రాల యొక్క వెనక భాగంలో స్వస్తిక్ మార్కులు కూడా వేశారట. ఆ స్వస్తిక చక్రములు శుభలక్షణములు. ఆ శుభలక్షణాలతో ఏ రాజ్య ప్రధానిక దేవతలకి రాజ్యాన్ని ఇవ్వబోతున్నాయి సుమా ఇవి. అంటే యుద్ధంలో విజయం తప్ప అపజయం లేదు సుమా అని చాటుతున్నాయట. అంటే ఆ ఇంటిలో ఉండేటటువంటి గుర్రాలు ఏనుగులు కూడా శుభమైనవైతే విజయం లభిస్తుంది అని యుద్ధానికి వెళ్ళేటప్పుడు. అవన్నీ కూడా వహంతో వాతజవన, వాతము అంటే వాయువు, వాయువులకు ఎంత వేగం ఉన్నదో ఈ గుర్రాలకు కూడా అంతే వేగం ఉన్నదట. అపరాజిత నామానం అది తేజస్సినం చలం అత్యంతోత్తుంగ వర్ష్మానం కవికావిలసం ముఖం పారిశద్వయోపిపతిత స్ఫురకేసర మండలం స్థూలవాలది విక్షేపక్షిప్యమాణ పయోధరం. ఆ మధ్యలో ఉన్న అశ్వారూఢ అనే దేవత అపరాజిత అని పేరు కలిగినటువంటి గుర్రం మీద ఎక్కువ పెడుతూ ఉంటే ఆ గుర్రం యొక్క గిట్టలతో భూమండలం కదిలి భూమండలాన్ని మోస్తున్న ఆదిశేషుడు 1000 తలకాయలు కిందకి దిగిపోయాడు ఒకసారి. అంటే భూమి మీద ఆ గుర్రం కాలు వాపడంతో ఆ బరువు ఎక్కువైపోయింది భూమికి, భూమి కొంచెం కిందకి దిగింది. భూమి దిగడంతో భూమిని మోస్తున్నాడు ఆదిశేషుడు. ఆయన తలకాయలు కాస్త కంగారెడ్డి వంచి అట్టేలాగా భూమి కంపించిందేమో అని భయం కలిగిందిట. అయ్యి బాబాయ్, ఒక గుర్రం నడిచేదిలా ఉంది, అమ్మవారి సైన్యమంతా నిరంతరం ఇలా కట్టాలతో పెడుతూ ఉంటే భూమండలం ఏమైపోతుందని దేవతలకు కూడా భయం కలిగింది ఆ కాసేపట్లో. ఇక మనకు పర్వాలేదు, ఇటువంటి సైన్యాన్ని చూసేసరికి ధైర్యం వచ్చింది. ఈ భండాసురుడు యొక్క సైనికుల్ని ఎంత తపశక్తి కలిగిన వాళ్ళైనా అమ్మవారి సైన్యం జయించగలదనే ధైర్యం మాత్రం దేవతలకు కలిగింది. ఎందుకంటే సైన్యాన్ని చూస్తే వాళ్ళకి అలాంటి ధైర్యం కలిగింది. ఆ సమయంలో ఈ శక్తికి ముందున్నటువంటి ఒక దేవత వచ్చి, అశ్వారూఢకు ముందున్నటువంటి ఒక దేవత ఒక వాయిద్యాన్ని బయటికి తీసిందట. ఆ వాద్యం పేరు భూమండల మహావాద్యం విజయస్య సమృద్ధయే. ఆ వాద్యం పేరే భూమండలం అట. పెద్ద ఢంకా, ఈ ఢంకా ఒక్కసారి మోగించేసరికి పెద్ద ధ్వని వచ్చి ఎక్కడో ఉన్న భండాసురుడు యొక్క సామ్రాజ్యం అంతా అపలాకృతం అయింది కాసేపు. ఏమిటిది పెద్ద పెద్ద శబ్దాలను వాళ్ళు కంగారు పడ్డారు. భూమి ఆకాశాలు దద్దరిల్లే. విజయానికి మార్గం నాంది వేస్తోంది ఈ శబ్దం అన్నట్టుగా ఉన్నది. అమ్మవారికి విజయం తథ్యమని చెబుతున్నదట. మాటి మాటికి ఆ మృదంగం నుంచి ఘోష బయలుదేరుతూ ఉన్నదట. ఈ ఘోషతో గుర్రాల గిట్టలతో ఏనుగుల యొక్క కదలాలతో అతి భయంకరం అయ్యింది. ఆ సమయంలో అశ్వారూఢ మహాదేవి సమారూఢ హయంయో చతుర్భిర్బాహుభిపరాం అంకుశం వేత్రమేవచ హయవల్గాంచ దదతి బహు విక్రమశోభిని. అశ్వారూఢ అమ్మవారి దగ్గరకు వచ్చింది. అమ్మా, నీ యుద్ధంలో సహకారం చేయడానికి 4 రకాలైన చేతులు ధరిస్తున్నాను. ఈ 4 చేతుల్లోనూ ఒక చేతిలో పాశం, మరొక దాంట్లో వేత్రం అంటే బెత్తం, మరొక 2 చేతులతో గుర్రముల యొక్క పగ్గాలు పట్టుకుంటాను. ఇది ఇప్పటి నా యొక్క చిహ్నం. ఈ చతుర్బాహువులు కలిగినటువంటి నేను నిరంతరము హృదయంలో ఉండేటటువంటి దుర్లక్షణాలు ఏవైతే ఉంటాయో, దుష్టములైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని అదుపులో పెడతాను ఈయన రూపంతో అని అమ్మవారికి విన్నవించుకున్నదట అశ్వారూఢ. ఆ సమయంలో దండనాథ అని పేరు కలిగిన మరొక ఆవిడ పుట్టింది, 3 ఆవిడ. ఈ దండనాథ అంటే అమ్మవారి యొక్క సేనల్లో వరాహ సైన్యానికి అధిపతిని అట. అమ్మవారి యొక్క స్పెషల్ ఫోర్స్ ఒకటి ఉంది, మూలబలం. ఈ మూలబలం మామూలు బలం కాదు, ఇంకెంతవరకు ఏ దేవతలకి లేనటువంటి ప్రత్యేక సైన్యం ఇది. దీనికి వరాహ సైన్యము అని పేరు. అంటే కొన్ని వేల పందులు, మామూలు పందులా, అడవుల్లో తిరిగేటటువంటి వనవరాహాలు అన్నమాట, వనవరాహములు ముళ్ళ పందులు అవన్నీ కూడా అతి భయంకర సైన్యం ఇది. ఆ రాక్షసులకు దిక్కుమాలిన వరాహ బుద్ధులు ఉంటాయి, వాళ్ళని చంపాలంటే వాళ్ళలో కొంతమందికి ఇదిగో ఈ రకమైన దేవతలు అవసరం. అందుకని చెప్పేసి అమ్మవారు అయినటువంటి దండనాథ అనే ఆవిడ 1-2 వేలు వేలు కొలది సృష్టించిందట. దండన ఆధావిర్యాణే సంఖ్యాతీతై శత ప్రభై ఛత్రై గగనమారేజే నిస్సంశయ సిమండితం. విచిత్రం చూడండి, ఇక్కడ వరాహాలను సృష్టించింది, ఆ వరాహాలను సంఖ్యాతీతై అన్నాడు. అంటే సంఖ్యా లెక్క పెట్టలేము, ఏం లెక్క పెడతాం, అన్ని వరాహాలు పుట్టాయి. ఎలా ఉన్నాయి పుట్టిన వరాహాలన్నీ కూడా? శత ప్రభై, శతము అంటే తెలుపు, తెల్లని కాంతితో, అంటే యజ్ఞవరాహమూర్తి శ్రీ మహావిష్ణు వరాహావతారం తెల్లగా ఉంటాట, సేమ్ అలాగే యజ్ఞవరాహం లాంటి వరాహాలు ఆవిర్భవించాయట.
ఇవన్నీ కూడా పైన జూలు ఉన్నది వాటికి. ఈ జూలు విదిలిస్తే ఆకాశంలో తెల్లని చామరములు చూడండి, విసురుతో లోపల ఆ విసిరే చామరాలు ఆకాశంలో ఆడుతున్నాయి అన్నట్టుగా ఉన్నాయి. అంత పైన జూలు ఎగురుతుంది అనమాట పైకి. ఇక అవన్నీ కూడా ఆవిర్భవించి వచ్చేస్తూ ఉంటే పట్టపగలైపోయింది రాత్రి పగలని. ఇప్పుడు ఒక్క మంది వస్తే చాలా అలాంటి యజ్ఞవరాహాలు, ఆ భూలోకంలో ఎక్కడ తిమిరం ఉండదు అన్నారు. నిజమే, ఇదే రహస్యం. వరాహావతారం యొక్క లక్షణంలో మీకు చెప్పా, కిరి అంటే పంది అని ఒక అర్థము, కిరి అంటే కాంతి కిరణం అని ఒక అర్థం, కిరణం అని. కిరి అండి, కిరి అవతారం ఎత్తాడంటే అర్థం ఏంటన్నమాట, ఇక్కడ స్వామివారు కేవలం ఈ భూలోకంలో ఉండే దిక్కుమాల వరాహాలని కాదు, కాంతి స్వరూపుడు, తేజోమయ స్వరూపుడు అంతరార్థం. భగవంతుడు తేజస్వరూపుడు, ఆయన వరాహావతారంతో మనలో ఉండేటటువంటి బురదని, అజ్ఞానం అనే తిమిరాన్ని తొలగించేస్తాడు. తొలగించి మన హృదయాలు కాంతితో నింపుతాడు, జ్ఞానము అనేటటువంటి దానితో నింపుతాడు. ఈ రాక్షసులు అంటే తమస్సుకి చిహ్నమట. రాక్షసులు, అసురుడు అంటే తమోగుణ ప్రధానులు. ఈ తమస్సుని తొలగించి జ్ఞానాన్ని లోకంలో నింపడమే రాక్షసంహారం అంటే. రాక్షసంహారం అంటే అది, అంతేగాని ఉత్తిరి కాలు చేయని ఎరికేయడం అనేవి కాదు కేవలం. ఆ రాక్షసంహారానికి ఈ వరాహముల యొక్క అవతారం చాలా అవసరం. అవన్నీ ఎలా ఉన్నాయి, తాళవృంతాహ శతవిధాహ క్రోడముఖ్యాహ బలేజలం, చెవులు పెద్ద విసిరికర్రలో ఉన్నాయట. పూర్వకాలంలో వేసవకాలం వచ్చిందంటే తాటాకు విసిరికర్రలు పంచిపెట్టేవారు. ఇప్పుడు కలికాలంలో ఫ్యాన్ల మీద పడిపోయాక తాటాకు విసిరికర్రలు ఇవ్వడం లేదు. అయితే ఎవరన్నా మహానుభావులు ఫ్యాన్ దాని ఇస్తే పుచ్చుకోవడానికి మాత్రం జనాలు ఉన్నారు, అందులో సందేహం లేదు. ఈ చెవులు మాత్రం తాటాకుల్లో ఉన్నాయట ఏకంగా విసిరికర్రలాగా. క్రోడముఖ్యాహ బలమైనటువంటి వరాహములట అవి. ఈ వరాహ బలం బయలుదేరింది, వాటి గిట్టలు ఉన్నాయి, వజ్ర ఇదల్లో ఉన్నాయట. అంత ఎందుకు ఈ వరాహాలు వెళ్ళి పెద్ద పెద్ద పండరాళ్ళను ముస్తిలెత్తుతూ ఉంటే, ఇలా తగ్గుతూ ఉంటే ముట్టెతోటి పెద్ద పండలు పైకి లేచిపోతూ ఉన్నాయి. వాటి కోరలు తళ్ళ తళ్ళ మెరిసిపోతూ ఏనుగు దంతాలని మెరిపిస్తున్నాయిట, ఈ అడవి పందుల యొక్క కోరలు. చండక దండాదయస్తీవ్రాహ భైరవాహ సోలపాండయహ, ఈ వరాహాలకు అధిపతి అదుపులో పెట్టాలి కదా, మరి కాపలా కాసేవాళ్ళు కావాలిగా. వాళ్ళని చండాదేవతలు అన్నారు. అమ్మవారి యొక్క రూపాల్లో చండి అనే ఒక దేవత ఉన్నది. అటువంటి చండులు ఒకళ్ళు ఇద్దరు కాదు, ఎన్ని వరాహాలు ఉంటే అన్ని వరాహాలకి అంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ కలిపి బహువచనంలో చండాహ అన్నారు. వాళ్ళందరూ చేతుల్లో దుడ్డుకర్రలు, సోలపాణయ సోలాలు ధరించినటువంటి వాళ్ళు. ఆ సైన్యం వచ్చి కొన్ని వరాహాలను కాపలా కాస్తున్నాయట, తోలుతున్నాయి అన్నమాట. మరికొన్ని వరాహాలకు భైరవ స్వరూపాలు, అమ్మవారి యొక్క రూపాల్లో భైరవములు అని ఉన్నాయి, అంటే మహాకాళీ రూపాలు. ఈ మహాకాళీ రూపాలు వచ్చి కొన్ని వరాహాలను అదుపులో పెడుతూ పక్కదారి పట్టకుండా నడిపిస్తూ ఉన్నాయట. జ్వల కేశపిశంగాభాహ తడిధ్వాసుర దింగ్ముఖాహ, ఈ కాళికా స్వరూపాలు, ఈ భైరవ స్వరూపాలు ఇవన్నీ కూడా ఎటువంటి రూపాలు అంటే, కేశములన్నీ కూడా ఈ తలంతా కూడా ఎర్రగా మెరిసిపోతున్నాయి తైల సంస్కారం లేకుండా. ఇక కళ్ళున్నాయి ఎర్రగా సూర్యగోళాల్లో మెరుస్తూ ఉన్నాయి. ముక్కుల్లోంచి వచ్చే ఉచ్ఛ్వాస నిశ్వాసములతో లోకాలు ఎగిరిపోతాయా అన్నట్టుగా ఉన్నాయి ఈ కాళీ స్వరూపాలు. రాక్షసులందరినీ చూపులతోటే భస్మం చేయగలం మేము, చూస్తే తోలు వాళ్ళు బూడిదైపోతారన్నట్టుగా ఈ మహాకాళీ సైన్యం ఈ వరాహాలను తోలుతూ ఉన్నాయి. ప్రచేలు దండనాథ ఆయా సేన నాసీ రథావిధాక, ఈ దండనాథ యొక్క సైన్యం ఇదంతా కూడా. నిన్న మనం చెప్పుకున్నాం ఏమని, కిరిచక్రరథము అని ఒకటి ఉన్నది, ఆ చక్రరథం మీద ఎక్కుతుందట ఈ దండనాథ అనేటటువంటి ఈవిడ. ఈవిడ ఎక్కేటటువంటి ఆ రథం పేరు కిరిచక్రము. నిన్న మనం చెప్పుకున్నాం అమ్మవారికి మూడు రకాల రథాలు ఉన్నాయి, చక్రరాజము, కిరిచక్రము, గేయచక్రము. అందులో ఈ కిరిచక్ర రథాన్ని ఈవిడ దండనాథ ఎక్కి కూర్చుంది. ఈ రథాన్ని తోలికి గుర్రాలు కట్టకుండా ఏం కడతారన్నమాట, ఈ వరాహాలను కడతారు. ఎన్ని వరాహాలను కడతారు, 12 వరాహాలు కట్టారట. ఈ 12 వరాహాలకి పగ్గాలు వేసి చేతిలో పుచ్చుకున్నదట ఈవిడ. ఆ మధ్యలో కూర్చుని ఆ రథం మీద రథాన్ని పానిస్తూ ఉంటుందట. అందుచేత ఈవిడిని కిరిచక్ర రథాలు కూడా అన్నారు. కిరిచక్రము అని పేరు కలిగినటువంటి రథం మీద ఎక్కినటువంటిది ఆవిడ. దహత్య ప్రచేలు దండనాథాయ సేన నాశీరథ విధ అత పోత్రీముఖీ దేవి సమానాకృతి పోషణాహ తస్తమానాయుధాకారాహ తత్సమాన స్వవాహనాహ. అప్పుడు ఆ దండనాథ అనే ఆవిడ దగ్గరికి ఒక దేవత వచ్చింది. ఈవిడికి పోత్రీముఖ అని పేరు, అంటే పోత్రి అంటే వరాహం. ఈవిడ ముఖం కూడా అచ్చం వరాహ ముఖంలో ఉంటుంది. శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ఎత్తితే ఆయన వరాహుడు అన్నారు. అమ్మవారి యొక్క రూపానికి వారాహి అని పేరు, వారాహి అంటే స్త్రీ రూపంలో ఉండే వరాహిని అన్నమాట. ఆవిడకి పోత్రీముఖి అని కూడా పేరు. ఆవిడ వచ్చి అచ్చం వరాహం వంటి ముఖము వాటితో ఆభరణాలు ధరించి తెల్లని కాంతితో ఈ దండనాథ దగ్గరకు వచ్చింది. వచ్చి, అమ్మా, రకరకాల ఆయుధాలు ధరించాను నేను, సోలమది పుచ్చుకున్నాను. ఈ భండాసురుడు యొక్క సైన్యాన్ని సంహరించడానికి నీ పక్కనే ఉండి యుద్ధం చేయడానికి నాకు అనుమతి ఇవ్వవలసింది అన్నదట. సరే, అయితే నువ్వు తమాలశ్యామలంగా ఉండాలి, అంటే చీకటి చెట్టు ఎంత నల్లగా ఉంటాయో అంత నల్లగా ఉండే జుట్టు ధరించు, పదునైన సోలం ధరించు చేతిలో, తీక్ష్ణములైన కోరలు ధరించు, అలాగే ఆకాశాన్ని అంటే అంత పెద్ద పెద్ద జుట్టు అలా ఎగురుతూ ఉండాలి నీ శిరస్సు మీద, క్రూరమైన కళ్ళు కలిగి ఉండాలి నువ్వు. ఇవన్నీ ఉంటేనే రాక్షసులు బెదురుతారు, సామాన్యులు చూస్తే బెదరరు, కాబట్టి రాక్షసంహారానికి భేకరాకారాన్ని ధరించు అని చెప్పగానే ఆవిడ అలాగేనని చెప్పి వెంటనే ఏం చేసిందిట, సహస్రమహిషారూఢ ప్రచయలు శోకరాననా, తనతో పాటు ఇలాంటి వరాహముఖములు కలిగిన సైన్యాన్ని సృష్టించింది. ఎంతమంది? 1000 మందిని సృష్టించిందట. ఈ 1000 మంది కూడా శోకరాననా వరాహముఖాలు కలిగిన వాళ్ళే. వీళ్ళందరికీ వాహనాలు ఏమిటి? మహిషములు, పెద్ద పెద్ద దున్నపోతులు, వాటిని వాహనాలుగా ఇచ్చిందట. ఈ దున్నపోతులు అధిరోహించి ఈ సైన్యం బయలుదేరిందట. అతశ్రీ దండనాథాచ కిరిచక్రరథోత్తమాత్ అవరుహ్య మహాసింహం ఆరురోహ స్వవాహనం. ఈ విధంగా సమస్తమైన వాళ్ళకి వాహనాలు ఇచ్చాక ఈ దండనాథ అనే ఆవిడ కిరిచక్రం అనేటటువంటి రథం మీద కూర్చున్నది. ఆ రథం మీద కూర్చుని ప్రయాణం చేసి కొంత దూరం వెళ్ళాక ఆ రథాన్ని దిగిందట. అవరుహ్య దిగినది, దిగి ఏం చేసిందట, అమ్మవారి ప్రాంగణం దగ్గరకు వచ్చింది. అక్కడికి వచ్చి ఆ మహాసింహం ఆరురోహ స్వవాహనం, అసలు రాక్షసంహారానికి తాను ఎప్పుడూ ఉపయోగించేటటువంటి సింహాన్ని వాహనంగా స్వీకరించింది. అమ్మవారి వాహనం సింహమే కానీ పులి మాత్రం కాదు, సింహాన్ని వాహనంగా చేసుకుంది కాబట్టి సింహ వాహనారూఢ అన్నారు ఆవిడ్ని. అలాంటి దివ్యమైన స్వవాహనాన్ని, సింహాన్ని అధిరోహించిందట. వజ్ర ఘోష ఇతిఖ్యాతం ధూత కేసర మండలం. ఆ సింహానికి పేరు వజ్ర ఘోషము. అది సింహనాదం చేస్తే వజ్రాలు ఒకేసారి దొరిలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, పిడుగుపడినట్టుగా ఉంటుందన్నమాట. పెద్ద పెద్ద జూలు ఉంటున్నదట ఆ సింహాలకి. వ్యక్తాస్యం వికటాకారం విసంకట విలోచనం. ఆ సింహానికి పెద్ద నోరు, తెరిస్తే చాలు భూమండలాన్ని మింగగలదు, వికటమైన ఆకారాన్ని ధరిస్తుంది, పెద్ద పెద్ద కళ్ళు కలిగినటువంటిది. అటువంటి అద్భుతమైనటువంటి ఆ సింహం మీద ఈవిడ కూర్చున్నదట. అథవా హల నిర్ఘాతై క్షోభయిష్యతి వారిదీన్. ఈ సేనల యొక్క సమారంభాన్ని చూచారు దేవతల పైన నుంచి. ఓ అయ్య బాబో, ఏమిటిది ఎన్ని సేనలు పుట్టుకొచ్చాయి అమ్మవారికి సహకారం కోసం? ముందు ఏనుగుల సేన పుట్టిందా, దానికి అధినేత సంపత్కర్యా, తర్వాత అశ్వాల సేన పుట్టిందా, అశ్వాల సేనకి అశ్వారూఢ అనే దేవతేమో అధిపతిని అయ్యిందా, తర్వాత వరాహ సేన పుట్టిందా, ఈ వరాహ సేన అంతటికి దండనాథ అనే ఆవిడ అధిపతిని, ఇది కాక 1000 మంది వరాహముఖములు కలిగినటువంటి మరి దున్నపోతులను వాహనంగా చేసుకువెళ్లే సైన్యానికి అధిపతిగా పోత్రీముఖి అనే ఆవిడ ఉన్నదా, మధ్యలో ఈ దండనాథ అనే ఆవిడ ఈ కిరిచక్రరథాన్ని విడిచిపెట్టి సింహాసనం మీద ఎక్కిందా, సింహం మీద ఎక్కి కూర్చున్నదా, ఈ సైన్యాలు ఏమిటి, ఈ వాహనాలు ఏమిటి, ఈ వాహనాల చుట్టూతో ఉండే మిగతా వాళ్ళ కోల, వాడి చేతుల్లో ఉండే ఆయుధాలు, ఇవన్నీ చూచి కొంత భయపడిపోయారు దేవతలు. ఈవిడ భూలోకం అంతా బద్దలు కొట్టేటట్టుంది, ఆకాశం అంతా పగిలిపోయేటట్టున్నది, ఇక్కడ ఏం ప్రమాదం జరుగుతుందో అని సామాన్యులైన వాళ్ళు భయపడ్డారట. కానీ ఉత్తములైన వాళ్ళు, యోగులు, దేవతలు మాత్రం ఆనందం చెందారు. ఎందుకు ఆనందం చెందారంటే అమ్మవారు ఎంత విజృంభిస్తే లోకంలో ఉండే రాక్షసులు అంత నశిస్తారు, దుష్టములైన ఊహలు నశిస్తాయి. మహాత్ములకు ఎప్పుడు అమ్మవారు అంటే భయం ఉండదు, ఎన్ని రకాల రూపాలు ధరించినా, భయంకరాకారాలు ధరించినా. లోకంలో చాలామందికి అమ్మవారు ఉగ్ర రూపం ధరించిందంటే భయం, ఆ బలంగా గిలగలాడిపోతారు. అమ్మవారు ఎంత ఉగ్ర రూపం ధరిస్తే భక్తులకు అంత ఆనందం అన్నారు. ఎందుకంటే ఆవిడ ఉగ్ర రూపం ధరిస్తే మనలో ఉండే రకరకాల పైత్యాలు నశిస్తాయి, రోగాలు నశిస్తాయి, ఘోరాలు నశిస్తాయి, రాక్షసులందరూ సంహరింపబడతారు, మనకంత ఆనందం. అందుకే మీరు చూడండి, ఉత్తములైన కవులు జ్ఞానులు ఖాళీ రూపాన్ని ధ్యానం చేస్తారు. రామకృష్ణ పరమహంస కలకత్తాలో అతి భయంకరురాలైన ఖాళీని ఆవాహనం చేసి ఆవిడ పూజించాడు. ఎందుకంటే ఆవిడ చూచి భయపడవలసిన లక్షణం ఎవరికి? రాక్షసులకి. భయపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మవారి యొక్క ఉగ్ర రూపాన్ని చూచి వాళ్ళలో రాక్షస లక్షణాలు ఉన్నాయి అన్నారు. నేనల్లా బాబు, బ్రహ్మాండ పురాణం అన్నది. ఎవళ్ళైతే ఆనందపడతారో వాళ్ళందరూ కూడా సాధువులు అన్నారు. అమ్మవారి యొక్క ఉగ్ర రూపం వీళ్ళకి మాత్రం ఆనందాన్ని గొలుపుతుందట. అది ఒక రహస్యం. అంచేతను దేవతలలో సామాన్యులైనటువంటి వాళ్ళు, ఉపాసనా బలం లేని వాళ్ళు అమ్మను చూచి భయపడ్డారు. మహాత్ములైన వాళ్ళు మాత్రం, యోగులు, వశిష్ఠులు బ్రహ్మానంద భరితులైపోయారట. ఆ పడంగా మనస్సులన్నీ అర్పించి అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారట. అప్పుడు సాక్షాత్తు 2 చేతులు జోడించారట. ఇతి త్రస్త హృదస్సర్వే గగనే నాకినాం గణాః దోరాద్రుతం విమానైశ్చ సత్రాశం దదృశుర్గతాః వవందిరే చ తాం దేవాః బద్ధాంజలిపుటాన్వితాః ముహుః ద్వాదశ నామాన్ని కీర్తయంతో నభస్థలే. ఇందులో కొంతమంది దేవతాగణాలు మనం చెప్పినట్టుగా ఆకాశంలో భయపడి దూరంగా పారిపోతే ఇంద్రుడు, దిక్పాలకులు, వశిష్ఠాది మహర్షులు వీళ్ళు ఆకాశంలో నిలబడ్డారు. మా భండాసురుడి మీదకి దద్దరిల్లో కొట్టుకుంటూ సైన్యంతో వెడుతూ భయంకరాకారిణిగా ఉన్న అమ్మవారిని చూచి బ్రహ్మానంద పడిపోయారు. ఎవరు? ఇంద్రుడు, అష్టదిక్పాలకులు, వశిష్ఠాది మహర్షులు. వాళ్ళు అమ్మవారికి ముహు ద్వాదశ నామాని కీర్తయంతే నభస్థలే ఆకాశంలో నిలబడి చేతులు జోడించి ఆ విడుతున్న అమ్మవారికి 12 నామాలు అర్పించి కొలిచారట. వెంటనే అగస్త్యుడు అంటున్నాడు, అగస్త్యవాచ, కాని ద్వాదశ నామాని తస్య దేవ్యావద ప్రభో. మహాప్రభు, ఓ శ్రీ మహావిష్ణువు యొక్క అవతార పురుష హయగ్రీవ, నీకు నమస్కారం. అమ్మవారిని దేవతలు, వశిష్ఠాదులు 12 నామాలతో కొలిచారంటున్నావు యుద్ధానికి ఎడుతున్న అమ్మవారిని. ఆ 12 నామాలు ఏమేమి? అశ్వానన మహాప్రాజ్ఞ యేషుమే కౌతుకం మహత్. ఆ 12 నామాలు వినాలి అని ఓ అశ్వానన హయగ్రీవ మనస్సు కుతూహల పడుతూ ఉన్నది. నువ్వు ప్రాజ్ఞుడివి, ఆ 12 నామాలు ఉచ్చరించగలిగే భాగ్యాన్ని నాకు ప్రసాదించు, అవేమిటో వివరించు అనగానే భగవంతుడైన హయగ్రీవుడు ఇలా అన్నట్ట, శృణుద్వాదశ నామాని తస్యా దేవ్యా ఘటోద్భవ యదా కర్ణన మాత్రేణ ప్రసన్నాస భవిష్యతి. ఓ కుంభసంభవ అగస్త్య మహర్షి, ఆ 12 నామాలు ఏమిటో చెబుతున్నా విను. యత్ ఏవైతే ఆకర్ణన మాత్రేణ విన్నంత మాత్రం చేతే ప్రసన్నాస భవిష్యతి, జగన్మాత మహాప్రసన్నురాలవుతుంది. వింటే చాలు, చదవక్కర్లేదు కూడా కనీసం. ఆకర్ణన మాత్రేణ అన్నాడంతే, విన్నంత మాత్రం చేతనే ఆ జగన్మాత బ్రహ్మానంద భరితురాలి వారిని అనుగ్రహిస్తుంది. ఆ నామాలు చెబుతున్నా విను. అవి ఏమేమిటి అంటే, ఒకటి పంచమి, ఆ అమ్మవారి యొక్క మొదటి నామం 12 నామాల్లో మొదటిది పంచమి, దండనాథాచ. రెండవది దండనాథ. ఒకటేమన్నారు పంచమి, రెండు దండనాథ, మూడు సంకేత. అమ్మవారికి మూడవ పేరు ఏమిచ్చారు? సంకేత. సమయేశ్వరి నాలుగవ దానిని ఏమన్నారండి? సమయేశ్వరి. తర్వాత సమయ సంకేత ఐదవ నామం, సమయ సంకేత. వారాహి ఆరవది. పోత్రిణి తర్వాత నామం ఏమన్నారు? పోత్రిణి ఏడవ నామం అనమాట. ఎనిమిది వార్తాలి, వార్తాలి అనమాట అమ్మవారికి 8వ నామం. మహాసేన 9వ నామంగా మహాసేన అన్నారు. తర్వాత నామం 10వది ఆజ్ఞ. 11వ నామం చక్రేశ్వరి అన్నారు, చక్రేశ్వరి. 12 అరిఘ్ని, అరిఘ్ని. అరి అంటే శత్రువు, ఘ్ని అంటే చంపేది, అరిఘ్ని. అరిఘ్ని చేతి సంప్రోక్తం నామద్వాదశకమ్మునే ఓ మహర్షి. ఈ విధంగా మొత్తం 12 నామాలు ఏమేంటో మళ్ళీ చెప్పుకుందాం. పంచమీ దండనాథ చ సంకేత సమయేశ్వరి తథా సమయ సంకేత వారాహి పోత్రిణి తథా వార్తాలి చ మహాశనాప్యాజ్ఞా చక్రేశ్వరి తథా అరిఘ్ని చేతి సంప్రోక్తం నామద్వాదశకమ్మునే. ఈ శ్లోక రూపంలో ఉన్నది నేను విడివిడిగా చెప్పాను వాటి మీకు వరసగా. పంచమి, దండనాథ, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, పోత్రిణి, వార్తాలి, మహాసేన, ఆజ్ఞ, చక్రేశ్వరి, అరిఘ్ని. ఈ విధముగా 12 నామములతో దేవతలు ఓ అగస్త్య మహర్షి ఆ జగన్మాతని స్తోత్రం చేశారు. నామద్వాదశకాభిక్య వజ్ర పంజర మధ్యగ సంకటే దుఃఖమాప్నోతి నకదాచన మానవ. ఈ 12 నామములు కలిస్తే ఏమన్నారంటే దానికి వజ్ర పంజరము అంటారు. అమ్మవారి యొక్క యంత్రం అట ఇది. అమ్మవారికి చాలా యంత్రాలు ఉన్నాయి, శ్రీచక్రం మొదలైన యంత్రాలు. ఆ యంత్రాల్లో ఈ 12 నామములతో ఉండే యంత్రానికి వజ్ర పంజరము. ఈ వజ్ర పంజరము అనేది అమ్మవారు సమస్తమైన దుఃఖాలని తొలగిస్తూ కష్టములు ఏవైనా వస్తే మన చుట్టూతో ఈ వజ్ర పంజరం నిర్మిస్తుందిట. ఈ పంజరం మధ్యలో ఉన్నటువంటి వాడిని అవతల నుంచి వచ్చిన పిడుగులు కూడా ఏం చేయలేవు, అంత భయంకర కష్టాలు కూడా ఏమీ చెయ్యలేవు. అంచేతే అమ్మవారు వజ్ర పంజర మధ్యగ ఈ 12 నామముల యొక్క మధ్యలో ఉన్నది, అంటే ఈ 12 నామముల యొక్క అక్షరాల రూపంలో ఉన్నది అన్నారు దేవతలు. సంకటే దుఃఖం ఆప్నోతి నకదాచన మానవః. మానవులు న కదాచన సంకటం దుఃఖం ఆప్నోతి, ఎప్పటికీ దుఃఖములు సంకటాలు పొందరట. కష్ట పరిస్థితులు ఎదుర్కోరి ఈ నామముల యొక్క ప్రభావం వల్ల. ఏతైహి నామభిరభ్రస్తాః సంకేతాం బహుతుష్టువుః తేషాం అనుగ్రహార్థాయ ప్రచచాలచ సా పునః. ఈ విధంగా ఆకాశ మార్గంలో దేవతలు బ్రహ్మానందపడుతూ ఈ 12 నామములతో స్తోత్రం చేస్తే వాళ్ళని అనుగ్రహిస్తూ అమ్మవారు ప్రేమపూరితమైన చూపులు చూచిందట. ప్రసన్నురాలై వాళ్ళని అనుగ్రహించి ముందుకు సాగిపోయిందట. అత సంకేత యోగిన్యాః మంత్రనాథాపత స్పృశః నిర్యాణ సూచనకరీ దివిదత్వానకాహలీ. ఇక మంత్రనాథములైనటువంటి 12 మంది యోగిని దేవతలు ఉన్నారు. ఈ 12 మంది యోగిని దేవతలు కూడా ఈ 12 నామముల రూపంలోకి మారిపోయారట. ఈ 12 నామాలు కూడా 12 రూపాలు ధరించేసాయి. ఇప్పుడు దేవతలు 12 నామాలతో స్తోత్రం చేశారు. నామాలు నామాల కింద ఉన్నాయా, అవి కూడా దేవతా రూపాలు ధరించేసేట వెంటనే. అది దేవతల అమ్మవారి యొక్క శక్తి అంటే. మరి నామములతో ఉండేటటువంటి ఆ 12 రూపాయలు ధరిస్తే వాళ్ళని యోగిని దేవతలు అన్నారు. ఏమన్నారు? యోగిని దేవతలు. అందుకే అమ్మవారి యొక్క చక్రం వేసుకునేటటువంటి స్త్రీలు యోగిని మాత అని పేరెట్టుకుని తిరుగుతారన్నమాట. రహస్యం అది. అమ్మవారిని ఆరాధించేటటువంటి స్త్రీలకి యోగిని అని పేరు. అలా యోగిని దేవతలు 12 మంది కూడా ఈ మంత్రముల యొక్క అధిష్టాన దేవతలు అని పిలువబడ్డారు ఆనాటి నుంచి. వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? శృంగార ప్రాయ భూషాణం శార్దూల శ్యామలత్విషాం. వీళ్ళందరూ కూడా మంచి అలంకారాలు చేసుకున్నారు. వీళ్ళు శార్దూలం అంటే పులిని ఎక్కి తిరుగుతారు. అమ్మవారి దగ్గర ఉండే మంత్రదేవతలు పులుల మీద కూర్చుంటారు. ఇప్పటికీ మీకు సందేహం తీరుంటుంది, అమ్మవారు కాదు, సింహాసనం మీద కూర్చుంటే అమ్మవారు అన్నారు. అమ్మ ఎప్పుడూ కూడా సింహం మీద కూర్చోవాలి. పులి మీద కూర్చుంటే అమ్మవారి యొక్క మంత్రదేవత, మంత్రముల యొక్క దేవతలు, మంత్రాలకు కూడా మళ్ళీ దేవతలు ఉంటారన్నమాట. మంత్రదేవతలు శార్దూలం మీద కూర్చుంటారు. వీణా సంయత పాణీనాం శక్తీనాం నిర్యయౌబలం. ఈ 12 మంది మంత్రదేవతలు కూడా వీణ ధరించారట. వీణలు ధరించి పుస్తకాలు చేతిలో పెట్టుకుని భక్తులు ఎవరైనా తమని ఈ 12 నామాలతో జపిస్తే వాళ్ళకి సంగీతము అలాగే పాండిత్యం సాహిత్యం రెండూ ఇస్తారట. ఇవి కాకుండా మానసికమైన బలాన్ని కూడా ఇస్తారట. వీళ్ళు సంకల్పించుకున్న పని నెరవేరుస్తారట. వాళ్ళు కాశ్చిత్ గాయంతి నృత్యంతి మత్త కోకిల నిస్సనాహ. ఈ 12 దేవతలు కూడా పుట్టినటువంటి వాళ్ళు యుద్ధానికి వెడుతున్న అమ్మవారికి ఆనందం కలిగేలాగా వీణలు వాయిస్తూ గీతాలు వాయిస్తూ వెళ్ళారట. ప్రచేలు శక్తయ శ్యామ హర్షయంతో జగజ్జనాన్. ఇక ఆ తర్వాత అమ్మవారి యొక్క మంత్రిని మనం చెప్పుకున్నాగా శ్యామలా దేవత అంటారు ఆవిడ. అమ్మవారికి మంత్రి ఆవిడ. మగవాళ్ళనైతే మంత్రి అంటారు, స్త్రీలను మంత్రిని అంటారు. ఈ మంత్రిని అనే ఒక దేవత అమ్మవారి దగ్గరకు వచ్చింది. ఆవిడ పేరు శ్యామలాదేవి. మనం ప్రారంభంలో మొన్న చెప్పుకున్నాం ఆ శ్యామలాదేవి ఇప్పుడు వచ్చింది. కొత్తగా సృష్టింపబడిన వాడు కాదు కాబట్టి సృష్టింపబడిన వాళ్ళలో చెప్పలేదు. శ్యామలాదేవిని మంత్రిని అంటారని, కాళిదాస్ ఆవిడే జపించాడని, ఆవిడ యొక్క శక్తి వల్ల, వాగ్దేవత శక్తి వల్ల చేపలను కూడా మా రామాయణ గ్రంథంగా మార్చాడని చెప్పుకున్నాం. అలాగే మంత్రాది దేవత పేరు దుర్గా అని చెప్పాం మొన్న 2 రోజుల క్రితం కథలో. మంత్రాదే దేవత అయిన దుర్గాదేవి, విద్యాదేవత అయిన శ్యామలాదేవి ఇద్దరు అమ్మవారి దగ్గర ఉన్నారు అని. అందులో ఈ శ్యామలాదేవి హర్షధ్వానం చేసుకుంటూ మయూర వాహనం అంటే నెమలిని అధిరోహించి అమ్మవారి దగ్గరకు వచ్చింది. ఎంతరో దేవతలు ఉంటారు. ఈ దేవతల యొక్క స్వరూపాలన్నీ ఆ యామరి పాటలు లేకుండా వింటే చాలు, జీవితాలు ధన్యమవుతాయన్నమాట. కాదంబ మధుమత్త ఆశ్చ కాశ్చిదారూఢ సైంధవాహ. ఈ శ్యామలాదేవి యొక్క కూడా వచ్చే సైనికులంతా ఎలా ఉన్నారు అంటే, కాదంబము అని పేరు కలిగినటువంటి అంటే మేఘములు అని అర్థం. కాదంబిని అంటే మేఘములు. మేఘములను వాహనాలుగా చేసుకుంటాయట. అంతేనా, కాదంబం అంటే తేనెలలో ఒక రకం, ఇప్ప తేనె అంటారు. ఇప్ప పువ్వుల్లోంచి వచ్చే తేనె. ఆ తేనెను సేకరించారట. సేకరించి దివ్యమైనటువంటి గుర్రములను అధిరోహించారట. అధిరోహించి ఈ మంత్రాది దేవత అయిన దుర్గాదేవితో పాటుగా అమ్మవారితో పాటు కలిసి వెడుతూ ఉన్నారట. వీళ్ళు ప్రేక్షయంతి కటాక్షయుధై కించిత్ భ్రూవల్లి తాండవై సమస్తమిపి తత్సైన్యం శక్తినా ఉత్తతోత్తతం. అమ్మవారి యొక్క సైన్యానికి ఒక ఆవిడ మంత్రిని అంటే ఈ శ్యామలాదేవి, మరొక ఆవిడ సేనాదేవి, అది ఆవిడ దుర్గాదేవి. వీళ్ళందరూ కూడా సమస్త సైన్యాన్ని సక్రమమైన మార్గంలో నడిపిస్తూ అటు ఇటు పానివ్వకుండా నడిపిస్తూ ఉన్నాయట. ఆ మధ్యలో కూర్చుని ఉన్నది జగజ్జనని అమ్మవారు. ఆవిడ ఉజ్వలమైన కాంతితో 4 వైపులా 4 రకాలైన శక్తులు అంటే శ్యామల, దుర్గ, అశ్వారూఢ, సంపత్కరి అనే 4 దేవతల యొక్క మధ్య భాగంలో నడుస్తూ ఉన్నది. అది చూడడానికి ఎలా ఉన్నదంటే ఒక చతురస్రాకారమైనటువంటి దాని మధ్యలో ఒక చిన్న బిందువులా ఉన్నదన్నమాట అమ్మవారు. నిర్జగామ ఘనశ్యామ శ్యామల మంత్రనాయిక తాం తుష్టువు షోడశిభిర్నామ అనాకవాసిన. అమ్మవారి యొక్క దేవతల్లో విద్యాదేవత మరి శ్యామలాదేవంటే, శ్యామలాదేవంటే విద్యాది దేవత అని చెప్పుకున్నాం. ఆవిడ మంత్రిని పైగా మంత్రాంగం చెప్పాలి. అంచేత అటువంటి మంత్రనాయిక అయినటువంటి నల్లని మేఘం వలె నీలంగా ఉండేటటువంటి శ్యామలాదేవి నడుస్తూ ఉంటే దేవతలు ఈ శ్యామలాదేవికి కూడా ఆనందం కలిగేందుకు కోసం 16 నామములతో ఈ శ్యామలాదేవిని స్తోత్రం చేశారట. షోడశ నామములు ఏమేమిటవి? తాని షోడశ నామ అని శృణు కుంభ సముద్భవ సంగీతయోగిని. ఆ శ్యామలాదేవికి ఉండే 16 నామములు చెప్పుకొస్తున్నాడు వినవయ్యా అని. ఏమిటవి? సంగీతయోగిని, రెండవది శ్యామ, శ్యామల మూడవది మంత్రనాయిక. ఇది 4వ నామం అన్నమాట. వరుసగా 1 సంగీతయోగిని, 2 శ్యామ, 3 శ్యామల, 4 మంత్రనాయిక, 5 మంత్రిని, 6 సచివేసి, 7 ప్రధానేసి, 8 సుఖప్రియ, ఆ తరువాత వేణావతి, వైణికి, ముద్రిణి, ప్రియకప్రియ, నేపప్రియ, కదంబేసి, కదంబ వనవాసిని, సదామదా. ఇవి మొత్తం 16 నామములు. మళ్ళీ చెప్పుకుందాం. సంగీతయోగిని శ్యామ, శ్యామల మంత్రనాయిక, మంత్రిని సచివేసి, ప్రధానేసి, సుఖప్రియ, వేణావతి, వైణికి, ముద్రిణి, ప్రియకప్రియ, నేపప్రియ, కదంబేసి, కదంబ వనవాసిని, సదామదా. ఇవి 16 నామాలు. ఈ 16 నామములు ఏతైర్య సచివేశాని సకృత్తుస్తౌతి శరీరవాన్. వాళ్ళు అలా జపించారో లేదో, ఈ 16 నామములు కూడా 16 రూపాలు ధరించే ఈ మంత్రాలు కూడా. తస్యత్రైలోక్యమఖిలం హస్తే తిష్టత్యశంసాన్. నామ జపం చేయడంతో 16 రూపాయలు ధరించిన శక్తి కలిగినటువంటి ఈ నామాలు. ఇవి గనక విన్నట్టయితే ఆకర్ణన మాత్రం చేత అఖిలం త్రైలోక్యం హస్తే తిష్టతి, సమస్త త్రిలోక సుఖాలు అరచేతిలో ఉంటాయి, మోక్షం అరచేతిలో ఉంటుంది వాడికి, అసంశయం అందులో సందేహం లేదు. మంత్రినాథ ఎత్ర ఎత్ర కటాక్షం వికృత్యేసో. అమ్మవారికి ఉండే దేవతలు ఈ నలుగురు నలుగురే, అందులో ఈవిడ మంత్రిని అంటే జ్ఞానస్వరూపిణి. వాళ్ళ వాళ్ళ కేటగిరీస్ని బట్టి జ్ఞానం కలిగిన వాళ్ళని మంత్రులుగా పెడతారు, బలం కలిగిన వాళ్ళని సేనాధిపతులుగా పెడతారు. అందులో ఈవిడ బుద్ధిమంతురాలు. అందుకని ఈ మంత్రినాథ అయిన శ్యామలాదేవి ఎత్ర ఎత్ర కటాక్షం వికిరత్యసౌ, ఎక్కడెక్కడ తన యొక్క ప్రేమపూరితమైన వాత్సల్యపూరితమైన చూపులు చూస్తూ ఉంటుందో తత్ర తత్ర కథాశంకం శత్రు సైన్యం పతత్యలం. అక్కడక్కడ ఉండే వాళ్ళకి సందేహాలన్నీ తొలగిపోతాయి, వాళ్ళ యొక్క మనస్సులో ఉండే దుర్బుద్ధులు లాంటివన్నీ తొలగిపోతాయి, మానసిక శారీరకమైన శత్రువులన్నీ తొలగిపోతాయి. అటువంటి వాళ్ళు నిరంతరము కూడా శత్రువులు లేకుండా అజాత శత్రువులు అవుతారు. అజాత శత్రువు అంటే మనకి తెలియక అర్థం ఏంటంటే, మన మనస్సులో ఇతరుల మీద శత్రుభావం ఉండకపోవడం అజాత శత్రుత్వం అంటే. అవతల వాడిని మన శత్రువుగా అనుకున్న మనకు వచ్చే నష్టంలా, మన మనస్సులో ఇతరుల మీద ద్వేషభావాలు నశిస్తాయి, అలా నశిస్తే వాడు మోక్షం పొందినట్టే. మనకి శత్రుత్వం ఎప్పుడు వస్తుంది? అవతల వాడిని మన శత్రువుగా భావిస్తున్నాం కాబట్టి. నీ మనస్సులో వాడి మీద శత్రుభావం లేకపోతే వాడు నిన్ను శత్రువు అనుకున్నా నీకు మాత్రం ఎవరు శత్రువులు ఉండరు, అది అజాత శత్రువు అంటే. ధర్మరాజుకు కూడా అజాత శత్రువు అని ఎందుకు బిరుదిచ్చారు అంటే, ఆ ధర్మరాజుకి మరి దుర్యోధనుడు శత్రువు లేడా? దుర్యోధనుడు ధర్మరాజును శత్రువు అనుకున్నాడు, కానీ ధర్మరాజు మాత్రం పొరపాటున కూడా దుర్యోధను నేనాడు శత్రువు అనుకోలేదు. అది రహస్యం. అజాత శత్రువు అంటే తన మనస్సులో ఇతరుల మీద శత్రుభావం ఉంచుకోకుండా ఉండడము. అలాంటి వాళ్ళు ఈ జగన్మాత యొక్క అనుగ్రహంతో అయి తీరతారు. లలిత పరమేశాన్య రాజ్య చర్చాతు యావతి శక్తి నామపి చర్చాయ సా సర్వత్ర జయప్రదా. ఇంతవరకు జరిగిన ఈ వర్ణన అంతా కూడా లలితా పరమేశ్వరి యొక్క మంత్రి దండనాథ సేనానాథ అశ్వనాథ గజనాథములకు సంబంధించిన విషయం. ఇదంతా అమ్మవారి యొక్క రాజ్య చర్చ అన్నారు. ఇది గనక ఎవరైతే సర్వకాల సర్వావస్థల్లో మనస్సులో పడుకునే ముందు ఒక్కసారి అమ్మ నీకు సంపత్కరి అనేటటువంటి ఏనుగుల దళానికి సంబంధించిన నాయిక ఉన్నది, అశ్వారూఢ అనే గుర్రాపు దళానికి సంబంధించిన నాయిక ఉన్నది, శ్యామలాదేవి అనేటటువంటి ఒక మంత్రిని ఉన్నది, అలాగే దుర్గా అని పిలువబడేటటువంటి మంత్రాది దేవత ఉన్నది. ఈ నాలుగు సేనలకు సంబంధించినవి, ఇవి నా మనస్సులో సర్వకాలం ఉండాలి అని ఒక్కసారి తలుచుకుంటే పరుండేటప్పుడు అటువంటి వాడు సర్వత్ర జయప్రద, ఈ చర్చే జయప్రదమాట. సర్వకాలాల్లోనూ అన్ని చోట్ల కూడా విజయం పొందుతుంది. మనం కొన్ని ఒక్కొక్కసారి పెడుతూ ఉంటాం ఒక్కొక్క చోటకి, మనకంటే ముందు దరిద్రం ఎదురొస్తున్నాడు అక్కడ. అలా కాకుండా అంతే, కొంతమంది మంచి పనికిని బయలుదేరుతారు, పని అవ్వదు. ఇది బాధాకరమైన విషయం. ఈ చర్చ అమ్మవారి యొక్క సైన్యము, ఈ ప్రయాణ చర్చ కనుక మనం విన్నది కొంచెం గుర్తుకు తెచ్చుకుంటే సర్వత్ర జయప్రద అన్నారు. అన్ని చోట్ల కూడా ఆ చర్చే కేవలం జయాన్ని కలగజేస్తుంది. అథ సంగీత యోగిన్యాహ కరస్థాత్ సుఖపోతకాత్. ఇక ఇప్పుడు చెప్పాంగా అమ్మవారి శ్యామలాదేవికి మరో పేరు సంగీత యోగిని. ఈ మంత్రిని, అమ్మవారి యొక్క మంత్రి అయిన శ్యామలాదేవి యొక్క కుడి చేతిలో చిలుక ఉంటుందట. ఎప్పుడు కూడా అమ్మవారి యొక్క రూపాల్లో చిలుక చేతిలో పెట్టరు, ఆ చిలుక ఈవిడి చేతిలోనే శ్యామలాదేవి చేతిలో ఉంటుంది. అందుకే ఆవిడ కూడా ఒక రకమైన ఆకుపచ్చ లేక నీలం రంగులో వేస్తారు ఆ బొమ్మ కూడా, అమ్మవారి యొక్క బొమ్మ. ఆ చేతిలో ఉండే, కుడి చేతిలో ఉండే చిలుకలోంచి, చిలుక యొక్క పిల్ల పెద్దది కూడా కాదు వాడి, సుఖ పోతకము అన్నాడు. చిలుక పిల్ల పెద్ద చిలక కాదు, ముదురు చిలక పెట్టకూడదు, టెంగణం చిన్నపిల్లని పెట్టాలి. ఆ లేత చిలుక యొక్క ముక్కులో నుంచి పుట్టుకొచ్చేట ఎవడు, ఒక అందమైన బాబు. ఇక్కడ అల్లరి చేసే బాబు మాత్రం కాదు వాడు, అల్లరి చెయ్యట్టువాడు. ఆ కుర్రవాడు ఎవరు, రెండు చేతులు జోడించి అమ్మవారి దగ్గరికి వచ్చాడు. అందరూ తెల్లబోతున్నారు దేవతలు, ఇదేమిట్రా, ఈ అమ్మవారి దగ్గర ఉండే మంత్రిని శ్యామలాదేవి కుడి చేతిలో ఉండే చిలుక పిల్లలోంచి పుట్టిచ్చాడు ఈ బుడ్డవాడు ఎవడరా ఈ కుర్రవాడు అనుకుంటూ ఉంటే ఆ కుర్రవాడి దగ్గరకు వచ్చి, అమ్మా నేను ఎవరినో కాదు, సాక్షాత్తు ధనుర్వేదాన్ని, అంటే ధనుర్విద్యాభ్యాసానికి కూడా ఒక వేదం ఉన్నది, ధనుర్వేదం అన్నారు ఒక శాస్త్రం, అది కూడా బాణాలు ఎలా వేయాలి, మంత్రాలు ఏమిటి, అస్త్రాలు ఏమిటి, శస్త్రాలు ఏమిటి, ధనుర్వేదం పుట్టిందిట. మొదటిసారిగా ఆ శాస్త్రం అమ్మవారి చిలుకలోంచి పుట్టిందనమాట. వాడు రూపంతో అమ్మవారి దగ్గరికి వచ్చేసాడు. నిర్జగామ ధనుర్వేదః వహత్ సజ్జం శరాసనం చతుర్బాహుయుధః వీరః త్రిశిరః త్రివిలోచనః నమస్కృత్య ప్రధానే శీమిదమాహస భక్తిమాన్. ధనుర్వేదం ఒక రూపం ధరించి వచ్చింది. ఆ ధనుర్వేదానికి రూపం ఉంటే ఆ రూపానికి నాలుగు చేతులు ఉన్నాయట. నాలుగు చేతుల్లో రెండు చేతుల్లోనేమో ధనుస్సులు, రెండు చేతుల్లోనే బాణాలు ఉన్నాయట. ఆ తరువాత శరాసనం కూడా ధరించేటవాడు. తర్వాత త్రిశిరహ మూడు తలలు ఉన్నాయట వాడికి, ఆ పురుషుడికి. త్రివిలోచన మూడు కళ్ళు ఉన్నాయట అతనికి. భక్తిగా అమ్మవారికి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి, దేవి భండాసురేంద్రస్య యుద్ధాయత్వం ప్రవర్తసే అతస్తవమయా సాహ్యం కర్తవ్యం మంత్రినాయికే. ఓ దేవి, భండాసురుడిని జయించడం కోసం జగన్మాత లలితాపరా పట్టారిక ఎన్నో విచిత్రాలు చేస్తోంది. అందులో భాగంగా మంత్ర విద్యాది దేవత మంత్రిని వినువు శ్యామలాదేవి ఇప్పుడు బయలుదేరి పెడుతున్నావు. మరి యుద్ధానికి అడితే ఉత్తుత్యుద్ధం చేస్తే కుదురుతుందా? నీకు నేను ఒక ధనుస్సిద్ధమని వచ్చా. యుద్ధం చేయడానికి బాణాలు విల్లు ఇవ్వడం కోసం నేను ఒక రూపం ధరించి ఇక్కడికి వచ్చా. ఇదంతా లలితాదేవి యొక్క సంకల్పం, అందుకే నీ చేతి చిలుకులోంచి పుట్టా. నేను సాక్షాత్తు ధనుర్వేదాన్ని అనుకో ఇక్కడికి వచ్చాను, అందుకని నీకు సహాయం చేయడానికి వచ్చిన నేను ఇదిగో నీకేమిస్తున్నాను, చిత్రజీవమిమం నామ కోదండం సుమహత్తరం, ఈ విల్లు ఇస్తున్నా నీకు, యుద్ధం చేయడానికి కావలసిన ఆయుధం ధనుస్సు ఇస్తున్నా. ఈ ధనుస్సుకి పేరు చిత్రజీవము, ఈ వింటికి పేరు చిత్రజీవం, ఇది తీసుకో. ఇది ఉత్తమమైన కోదండం, ఈ కోదండం ధరించిన వాడిని ఈ లోకంలో ఏ దండం ఏం చేయలేదు, మంచి భయంకరమైన కోదండం ఇది, ఈ చేతిలో ధరించు ఈ విల్లు. గృహాండ జగతామంబ దానవానాం నివర్హణం ఇమౌచ అక్షయ బాణాఢ్యౌ తుణీరౌ స్వర్ణ చిత్రితౌ గృహాండ దైత్యనాశాయ మమానుగ్రహ హేతవే. అమ్మా మరి చేతిలో ఒక విల్లుంటే సరిపోతుంది, ఏమిటి బాణాలు కూడా కావాలిగా, ఇదిగో ఈ బాణాలన్నీ తీసుకో. ఈ బాణాలు అక్షయ తుణీరాలు, అంటే ఎన్ని బాణాలు తీసినా మళ్ళీ వస్తూనే ఉంటాయి, అలా వేస్తూ ఉండొచ్చు నువ్వు, అలా ఎప్పుడు నిండుకుని ఉంటాయి. మామూలుగా జేబుల్లో కూడా అలాగే అక్షయ సంపదలు ఉండాలి మనకి, ఈ కథ వింటే అలా ఉంటాయట. రూపాయి బిళ్ళ తీసుకొచ్చి పెట్టగానే మళ్ళీ ఆ రూపాయి బిళ్ళ జేబులోకి వస్తూ ఉంటుంది. ఈ వర్ణనలో అక్షయ సంపదని ఇచ్చే లక్షణం ఉంది అని చెబుతున్నాడు ఎవడు, ఆ ధనుర్వేదం అనేటటువంటి కుర్రగాడు. ఏమని, అమ్మా ఇవి అక్షయ తుణీరాలు, నువ్వు ఎన్ని బాణాలు తీసుకొట్టినా మళ్ళీ అన్ని బాణాలు ఉంటాయి, ఇవి పుచ్చుకుని ఆ మొత్తం మండాసుడి సైన్యాన్ని కూలగొట్టాయి. ఇవి అద్భుతమైనటువంటివి, స్వర్ణ చిత్రితో బంగారంతో చిత్రింపబడినటువంటి బాణాలు ఇవి. ఈ వర్ణన విన్నటువంటి ప్రజలకు అక్షయ సంపదలు కలగజెయ్యి, ఇది నువ్వు చేయవలసిన పని అన్నారు. ఆ వెంటనే అమ్మ అతనికి నమస్కరిస్తూ ఉంటే భక్తితో, అర్పిస్తూ ఉంటే పుచ్చుకున్నదట, నాయన ధనుర్వేద నువ్వు ఇస్తుంటే కాదండం ఎందుకు అని. భక్తితో వాడిచ్చినటువంటి వాటిని తీసుకుని ఒక్కసారి ఆ తాడు తీసి బిగించేసిందట. బిగించి ఇలా అల్లుతాడు లాగి కొట్టేసరికి పెద్ద శబ్దం ఢామ్ అని శబ్దం అయిందట. ఓ అయ్యి బాబో, ఈ శబ్దంతో భూలోకం, భువర్లోకం, మహర్లోకం, జనలోకం, గోలోకం, తపోలోకం, సత్యలోకం, అతల సుతల వితల తలాతల రసాతల పాతాళాది లోకాలన్నీ డామ్ అని పేలిపోయినంత సౌండ్ వచ్చిందట. మొత్తం లోకాలన్నీ ఆ శబ్దంతో నిండిపోయాయి. ఉత్తుత్తునే వీళ్ళు టపాసులు పేలుస్తున్నారు ఢీం ఢీం అని మన ఉపన్యాసం మధ్యలో. ఇవి ఎందుకు పనికిరావు ఆ శబ్దం ముందు, మౌర్వీ ముందు? అంత అద్భుతమైన శబ్దం వచ్చిందట. ఆ చూసి అందరూ ఏమన్నా కొంపతీసి ఆ కాలంలో ప్రళయం వచ్చిందా ఈ శబ్దం ఏమిటనుకున్నారు. ధనుస్సు ఊరికే టంకారం చేస్తే అల్లుతాడు లాగితే అంత శబ్దం వచ్చింది, ఇక నిజంగా యుద్ధం చేస్తే ఎలా ఉంటాయి అనుకున్నారట. అమ్మవారి యొక్క పరిచారకులు ఇద్దరున్నారు, శ్యామలాదేవికి అతి అటు ఇటు ఇద్దరున్నారు వాళ్ళు. ఈవిడ మంత్రిని అయితే, ఆవిడకి రెండు పక్కల అసిస్టెంట్స్ పేరు యంత్రిణి తంత్రిణి చేతి త్వేతస్యా పరిచారికే సుఖం వీణాంచ సహస వహంత్యో పరిచేరతు. ఆనందంతో మా అమ్మవారు యుద్ధానికి వెళ్లే ముందు అల్లెతాడు లాగితే ఇంత శబ్దం వచ్చింది, నిజంగా యుద్ధం చేస్తే ఎంత బాగుంటుందో అని ఆనందంతో వీణ ఒకటి పుస్తకం ఒక ఆవిడ పుచ్చుకొని ఈ యంత్రిణి తంత్రిణి అనే వాళ్ళిద్దరూ కూడా ఆనందపడి తిరిగారట. చిలుకని, ఆ ధనుర్వేదం సృష్టించిన చిలుకని బుధం మీద ఎక్కించుకు తిరిగారట. అందుకే అమ్మవారి యొక్క పూజలు చేసేటప్పుడు మహిషాసుర మర్దనికి ఈ చిలుకను కూడా ఎక్కడైనా ఎరువు తీసుకొచ్చి కాసేపు ఆ బొమ్మ మీద పెడతారు, అదనమాట రహస్యం. ఆ విధంగా జగన్మాత చేతిలో విల్లు కూడా ధరించింది. అప్పుడు ఆవిడ ఎలా ఉన్నది అంటే మనోహరాకారంతో ఉంది, నల్లని మేఘం వంటి అందంతో ఉన్నది ఆవిడ. ఆవిడని ఇంత అంత అని కాకుండా వర్ణించడానికి వీల్లేనంత ఆనందంగా ఉన్నదట. మొత్తం మీద మాటి మాటికి ఈ సైనికులతో పాటు భండాసురుడు ఉండేటటువంటి ప్రదేశానికి వెడుతూ ఉన్నారు. ఇది శ్రీ బ్రహ్మాండ మహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగచ సంవాదే లలితోపాఖ్యానే దండనాథ శ్యామల సేన యాత్రానామ సప్తదశోధ్యాయ. దండనాథుడు, శ్యామల సేన ఇవి అక్కడికి ప్రయాణమైనాయి ఇంతవరకు. అత రాజనాయిక శ్రతాజ్వలితాంకుశ ఫణి సమాన పాశభృత్ కలని కన్నత్వలమయక్షైవం ధనుర్ధరతి ప్రదీప్త కుసుమేషు పంచక. ఇక మధ్యలో ఇంతవరకు అమ్మవారి పరివారాన్ని వర్ణించుకున్నాం. అసలు అమ్మవారు లలితాపరాభట్టారిక, వీళ్ళందరి యొక్క విజృంభణ చూసి ఆనందపడుతూ ఉన్నది ఆవిడ. 10,000 సూర్యుల కాంతితో వెలుగుతూ ఉన్నది ఆవిడ ముఖం. ఆ జగన్మాత లలితములైన కుండలములు ధరించి ఉన్నది, అంకుశము పాశము మొదలైనవి ధరించింది ఆవిడ. ఆవిడ నెత్తి మీద ఉండేటటువంటి ఆతపత్రం గొడుగు తెల్లగా తలతల మెరుస్తూ ఉన్నది, గులాబీ రంగులో ఉండేటటువంటి వస్త్రాలు ధరించి ఉన్నది జగన్మాత. సంగీత వాద్యాలతో బయలుదేరింది ఆవిడ. వాచాం అగోచరమగోచరమేవ బుద్ధే ఈ దృక్తయా నకలనీయమనన్యతుల్యం త్రైలోక్య గర్భ పరిపూరిత శక్తి చక్ర సామ్రాజ్య సంపద అభిమానమభిస్పృశంతి. ఆ జగన్మాత వాక్కుకి కానీ దృష్టికి కానీ కనిపించడానికి వీల్లానంత గొప్పగా ఉన్నది, అంటే వర్ణించలేరు అంత మహావైభవంతో ఉంది. ఏదో శ్యామలాదేవిని వాళ్ళని వర్ణించినట్టు కూడా అమ్మని వర్ణించడానికి వీల్లేదు, అంత మహావైభవంతో అమ్మ దండయాత్రకు వేలుదేరింది ఆవిడ. ఆవిడ యొక్క లీలలు అనంతాలు, విచిత్రాలు, లోకములు అన్నిటా కూడా ఆ తల్లి శక్తే. కదులుతున్నామంటే తల్లి శక్తి, మాట్లాడుతుంటే తల్లి శక్తి, తింటున్నామంటే తల్లి శక్తి, సమస్తం తల్లి యొక్క శక్తే. లోకాలకి సంపదలను ప్రసాదించే ఆ జగన్మాత. అటువంటి జగన్మాతని ఈ శక్తులన్నీ వచ్చి పాదాలకు నమస్కరించి పాదాలకి పసుపు రాసి కుంకుమలు పెట్టి అమ్మవారి యొక్క పాదాలను ఆవు పాలతో ప్రక్షాళనం చేసి ఆ పాలు శిరస్సు మీద జల్లి తీర్థంగా తీసుకున్నారు. దీప్తములైన ఆయుధములన్నీ అమ్మ పాదాల దగ్గర పెట్టారు. అమ్మ నీ దగ్గర పెట్టి తీస్తే యుద్ధానికి వెళ్ళిన ఈ ఆయుధాలన్నిటికీ కూడా శక్తి వస్తుంది, యుద్ధానికి వెళ్లే ముందు ఆయుధాలకు శక్తిని ప్రసాదించమని కోరుకున్నారు. అప్పుడు అమ్మవారు ఒక అద్భుతమైన రథాన్ని సిద్ధం చేసుకున్నది. వారి అందరూ రథాలు ఎక్కారు. అమ్మవారికి ఏ రథం? శ్రీచక్రనామ తిలకం దశయోజనాతి తుంగధ్వజోల్లిఖిత మేఘ కదంబముచ్చైహి తీవ్రాభిరావణ సుశక్తి పరంపరాభిః యుక్తం రథం సమరకర్మణి చాలయంతి. అమ్మవారిక్కిన రథం పేరే శ్రీచక్రరాజము. శ్రీచక్రము అనేటటువంటి రథం మీద జగన్మాత ఎక్కి కూర్చుని ఉన్నదట. మిగతా వాళ్ళందరూ మామూలు రథాలు ఎక్కారు. శ్రీచక్రాన్ని మాత్రం మామూలు రథం అండలా చక్రరాజము అన్నారు. శ్రీచక్రం అంటే అంతరార్థం ఏంటంటే శ్రీచక్రం శివయోర్వపు. అంటే అమ్మవారు లలితాదేవికి కామేశ్వరీదేవికి సాక్షాత్తు శరీరం అటండది. వపుహు అంటే శరీరం, శివయోహో అంటే అమ్మవారికి అయ్యవారి యొక్క జంట శరీరమే శ్రీచక్రము అంటే. అంటే దీని యొక్క విషయం కొంచెం చెప్పుకోవాలి. ఇక్కడ శ్రీచక్రం అంటే ఏంటి అంటే ఆనందధ్వజం పైన ఒక జెండా ఉంటుంది కదండి, ఆనందధ్వజం అంటారు దానిని. అలాంటి ఆనందధ్వజం పెట్టుకుని 9 కోణాలు కలిగి, 9 కోణాల్లో 4 కోణాలు ముందుకి, 4-5 కోణాలు వెనక్కి, మధ్యలో చిన్న బిందు ఉంటుంది, చిన్న చిల్లు. శ్రీచక్రం ఎప్పుడైనా మీరు చూస్తే బొమ్మ చూడండి, తూర్పు వైపుకేమో 4 కోణాలు ఉంటాయి, పడమర వైపుకి 5 కోణాలు ఉంటాయి, మధ్యలో బిందువు అంటారు దానిని. మొత్తం 9 కోణాలు బిందువు, ఆ బిందువునే ఆనందధ్వజం అంటారు. అది మామూలుగా అయితే అమ్మవారి యొక్క రథం 10 యోజనాలు ఎత్తు, మనకైతే 10 అంగుళాలు ఉంటాయి, 4 యోజనాలు వెడల్పు ఉంటుంది. అటువంటి ఆ దేవి యొక్క రథానికి చక్రరాజము లేక శ్రీచక్రము అని పేరు. ఇందులో ఉండే ఈ సర్వ ఆయుధాలు ఏమిటంటే, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న కత్తి, సోలం, ఈ ఆయుధాలు ఏమిటి అంటే ఆత్మజ్ఞానానికి సాధనాలు. అంతరార్థం ఏంటంటే ఆత్మజ్ఞాన సాధనాలే ఆయుధాలంటే. అంటే అమ్మవారు ఈ జగన్మాత శ్రీచక్రం మీద యుద్ధానికి వెళ్ళింది అంటే మనలో ఉండే అజ్ఞానాన్ని, అసుర సంపదని నాశనం చేసి మనందరికీ ఆత్మజ్ఞానాన్ని, తద్వారా యోగసిద్ధిని ప్రసాదించి మనకి త్రిలోకాలకి అతీతమైన దివ్యమైన మోక్షాన్ని కలిగిస్తోంది అని అర్థం అన్నమాట. అంచేత ఈ యుద్ధం అంతా జరిగి మనం విజయం పొందడం అంటే ఇంట్లో శ్రీచక్రాన్ని రచిస్తే దాని కథ అంతా ఉన్నట్టే. విచిత్రం, మనకి తెలియదు ఆ విషయం. జగన్మాత శ్రీచక్రరాజనుల యొక్క అటువంటి శ్రీచక్రం యొక్క సామూహిక అర్చన తొందరలో ఏలూరులో మనం ఏర్పాటు చేసుకుందాం, జగన్మాత యొక్క అనుగ్రహంతో. అది జరిగే ముందు టీవీలో కూడా, లోకల్ టీవీలో, సిటీ కేబుల్లో ప్రచారం జరుగుతుంది కనుక బహుశా జనవరి నెలలో ప్రచారం జరుగుతుంది, శ్రద్ధగా చూడండి ఏదో ఒక సమయంలో. ఈ జగన్మాత అటువంటి చక్రరాజాన్ని, శ్రీచక్రాన్ని అధిరోహించిందట. ఆ దివ్యమైనటువంటి రథం ఎలాంటిదంటే సమరకర్మణి చాలయంతి, యుద్ధాన్నంతటినీ కూడా నిలబెట్టి విజయం పొందేటటువంటిది అది. ప్రోద్యత్ విశంగ రుచి భాగమలాంకుశేన వేదామనోహర రుచి సమరే వ్యభాసీత్ పంచాధికైహి వింశతి నామరత్నైహి ప్రపంచ పాప ప్రశమాతి దక్షైహి సంస్తూయమాన లలితామరుద్భిః సంగ్రామముద్దిశ్య సముచ్చచాల. ఆ యుద్ధానికి వెడుతున్న అమ్మవారి యొక్క ఆ దివ్యమైన రథము, ఆ రూపాన్ని చూచి దేవతలు ఆవిడికి 25 నామములతో స్తోత్రం చేశారట. 25 నామములు. అగస్త్యుడు అంటున్నాడు, వాచివక్త్ర మహాబుద్ధే పంచవింశతి నామభిః లలితా పరమేశాన్యా దేహి కర్ణ రసాయనం. చెవులకు అమృతం వంటివి, ఆనందాన్ని ప్రసాదించే ఆ అమ్మవారి లలితా పరమేశ్వరి యొక్క 25 నామాలు ఏమిటి? ఆ 25 నామాలు ఒక్కసారి వివరించు, ఎందుకంటే ప్రతి నామము నువ్వు చెబుతూ ఉంటే అది విని ఆనందం పొందుతున్నాను నేను. జీవితంలో వీటిల్లో ఒక్క నామైనా వినగలిగితే ధన్యాత్మలో. ఈ నామములు వివరించు మాకు అనగానే సాక్షాత్తు భగవంతుడు హయగ్రీవుడు చెబుతున్నాడు, అందుకే ఇది ఆత్మవిద్య అన్నారండి. ఈ నామములు మనకి చాలా విచిత్రమైన, వింటే చాలు. ఏమంటున్నాడు ఆయన, 25 నామాలు లలితాదేవి నామాలు. ముందుగా మనకి ఏం చెప్పాడు, 12 నామాలు చెప్పారు. అవి ఎవరి నామాలని చెప్పాము? ఆ పోత్రిణీదేవి యొక్క నామాలు. రెండవది మనం చెప్పినటువంటివి శ్యామలాదేవి నామాలు. ఇప్పుడు చెప్పేవి సాక్షాత్తు లలితాదేవి నామాలు 25 కూడా. సింహాసన శ్రీలలిత మహారాజ్ఞి పరాంకుశ చాపిని త్రిపుర మహాత్రిపుర సుందరి. 2 సార్లు చెబుతున్నా వినడం, ఎవరన్నా ఒకవేళ దృష్టి ఇక్కడ చెదురుతూ ఉంటుంది కొంతమందికి, వాళ్ళ కోసం 2వసారి చెబుతా. సింహాసన 1వ నామం, 2 శ్రీలలిత, 3 మహారాజ్ఞి, 4 పరాంకుశ, 5 చాపిని, 6 త్రిపుర, 7 మహాత్రిపుర సుందరి. మహాత్రిపుర సుందరి 7. 8 సుందరి. 9 చక్రనాథ. 10 సామ్రాజ్ఞి. 11 చక్రిణి. 12 చక్రేశ్వరి. 13 మహాదేవి. 14 కామేశి. 15 పరమేశ్వరి. 16 కామరాజప్రియ. 16 కామరాజప్రియ అన్నమాట. 17 కామకోటిగా. కామకోటిగా 18 చక్రవర్తిని, చక్రవర్తిని 19 మహావిద్య, మహావిద్య ఇక్కడ 19 అయ్యా. 20 శివానంగ వల్లభ, అంటే ఇందులో రెండు నామాలు ఉన్నాయి. 20, 21 శివ అనంగ వల్లభ విడదీసి చెప్పుకోవాలి. శివ అనంగ వల్లభ. తర్వాత సర్వపాటల కులనాథ, కులనాథ ఆమ్నాయనాథ, ఆమ్నాయనాథ అంటే ఆమ్న అంటే వేదము అని అర్థం. మా కింద నావు తామ్నాయనాథ అంటే వేదనాథ అని చెప్పడం అర్థం అన్నమాట. సర్వామ్నాయ నివాసిని, సర్వామ్నాయ నివాసిని శృంగార నాయిక. ఇక్కడికి 27 నామాలు. పంచవింశతి నామభిః స్తువంతి ఏ మహాభాగాం లలితాం పరమేశ్వరీం తే ప్రాప్నువంతి సౌభాగ్యం అష్టౌ సిద్ధీర్ మహద్యశః. ఈ విధమైన 25 నామములతో జగన్మాత లలితా పరాభట్టారికిని ఎవరైతే స్తోత్రం చేస్తారో వింటారో తే ప్రాప్నువంతి సౌభాగ్యం, వాళ్ళు సౌభాగ్యమును పొందుతారు. అష్టౌ సిద్ధిర్ మహేశ్వర మహద్యశః, అష్టసిద్ధులు కూడా పొందగలుగుతారు, గొప్ప యశస్సుని కూడా పొందగలుగుతారు. ఈ విధంగా హయగ్రీవుడు 25 నామాలు కూడా చెప్పాడు. ఆ తర్వాత యుద్ధం మీదకి వెళ్ళడం, ఆ యుద్ధంలో కూడా ఇంకా కొన్ని కొన్ని నామాలు విచిత్రమైన వస్తాయి. వచ్చిన తర్వాత భండాసురుడితో యుద్ధం ప్రారంభమవుతుంది. ఇటువంటి దివ్య ఘట్టాలతో రేపు పొద్దున 25వ రోజు కార్యక్రమంలోకి అడుగు పెడుతున్నాం. రేపు గురువారం అనుకుంటా కదా, కాబట్టి 7 గంటలకి మన కార్యక్రమం లెక్కేసుకోండి, 6:30కి మాత్రం కాదని చెబుతూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హరిః ఓం తత్సత్.